నాలుగవ అధ్యాయము 27వ వచనం నుంచి కొన్ని వాక్య భాగాలు చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. కోపపడుడు గాని పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటు ఇవ్వకుడి. దొంగిలి వాడికి మీదట దొంగిలక అక్కరగల వానికి పంచిపెట్టుటకు వీలు కలిగి నిమిత్తము తన చేతులతో మంచి పని చేయచు కష్టపడవలను. వినివారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోటి రానేయకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడలో ఒకడు దయగలిగి కరుణారుదయులై క్రీస్తునందు దేవుడి మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకడు క్షమించుడి. ప్రార్థన చేసుకుందాం. చల్లవంచండి, ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ స్వరూపమైన దేవ, దయగలిగిన రక్షక, సర్వాధికారి అయిన ప్రభు, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ ఆశ్చర్యకరమైన కృపను బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీరు మమ్మల్ని ఉదయకాల బైబిల్ స్టడీలో సహాయం చేశారు. మధ్యాహ్న స్త్రీల ఆరాధనలో మీ సన్నిధిని అనుగ్రహించారు. సిద్ధపాటు ప్రార్థనలో కూడా కృప చూపించారు. మీకు వందనాలు. తిరిగి మరల ఈ ఐక్యారాధనలో నిబిడలుగా మేమంతా నీ పాదాలతో కూడి ఉన్నాం. తవ్వా, సమయాన్ని నాకు మాకు ఆశీర్వాదకరంగా మార్చండి, దీవెనకరంగా మీరు మార్చండి. వచ్చిన వారిని బలపరచండి, రావాల్సిన వారి మీద కనికరపడండి. తవ్వా, మీకు వందనాలు. మరొకసారి మా మధ్యకు మీ సన్నిధిని ఆహ్వానిస్తూ మా ముందున్న కార్యక్రమాలన్నిటి కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. విజయవాడ బృందాన్ని మీరు బలపరచండి. మరి 20వ తేదీ మా టీచర్స్ నాయకుల మీటింగు, 31వ తేదీ మెడికల్ ఐసీడీఎస్ సహవాస నాయకుల ఆత్మీయ కలయిక పనులన్నిటి విషయంలో మా చేతిని బలపరచండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునంద ప్రియులారా, అందరికి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన అంశాల్లో ప్రాముఖ్యంగా ఈ వారం శనివారం అంటే 30వ తేదీ ఎస్ఎఫ్జేలో ఉన్న 21 టీచర్ల సహవాస నాయకులకు ఆత్మీయ కలయిక విజయవాడలో జరగనై ఉంది. మీరు ప్రార్థన చేస్తున్నారు. అందులో ఎగ్జామినేషన్ డ్యూటీలు, స్క్వాడ్ డ్యూటీస్, వేరువేరు డ్యూటీస్ వల్ల రాశి కలిగి ఉన్న కొంతమంది ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రార్థన చేద్దాం. అట్లాగే ఎండల కోసం ప్రార్థన చేస్తూ వచ్చాం. ఈ రోజు వాతావరణం చాలా అనుకూలంగా ఉంది. ఎండల తీవ్రత కోసం ప్రార్థన చేయండి. మార్నింగ్ 7 to 8 దానికోసం సిద్ధపాటు ప్రార్థన జరుగుతుంది. మీరు అందులో పాల్గొనాల్సిందిగా కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఆదివారం తిరిగి 31 సహవాసాలుగా ఉన్న మెడికల్ సహవాసాలు, ఐసీడీఎస్ సహవాసాల నాయకుల ఆత్మీయ కలయిక దాని కొరకు సిద్ధపడతా ఉన్నాం. దాని కొరకు కూడా మీరు ప్రార్థన చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. చదివిన వాక్య భాగం నుంచి కొన్ని మాటలు ధ్యానం చేసుకుని తర్వాత మనం విజ్ఞాపన ప్రార్థనలోకి వెళ్దాం. మనం అనేటి అంశాన్ని మీరు రాసుకోవాల్సిందిగా రాసుకునేవారు మేలు కొరకే ఆ టైటిల్ వచ్చేసరికి అపవాదికి చోటు ఇవ్వకూడదు. అపవాదికి చోటు ఇవ్వకూడదు. చదివిన వాక్య భాగంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనం అపవాదికి చోటు ఇవ్వకూడదు అని రాయబడింది. ప్రభునందు ప్రియులారా, మనం ఒక ఆత్మీయత్వంలో ఉన్నాం. ఎంతో చక్కటి పాట, నేను ఓడిపోనయ్యా నువ్వు నా పక్షంగా ఉండకన్న మాట. చాలా పురుకొల్పే పాట, కానీ మనం నిలబడేది మనుషుల ముందు కాదు, మనం ఓడిపోయేది మనుషుల ముందు కాదు, మనం గెలిచేది కూడా మనుషుల ముందు కాదు. మన పోరాటం శరీర సంబంధమైన పోరాటం కాదు, మన శత్రువు శరీర సంబంధమైన వాడు కాదు. మనం ఆత్మీయ పోరాటంలో ఉన్నాం. ఈ ఆత్మీయ పోరాటంలో, ఈ స్పిరిచువల్ వార్ఫేర్ లో మన యుద్ధం ఆత్మీయమైనది. మన యుద్ధోపకరణాలు ఆత్మ సంబంధమైనవి. మన పోరాటం కూడా ఆత్మీయమైన పోరాటంగానే ఉండాలని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. కాబట్టి మనం శత్రువు మీద జయాన్ని పొందాలి. గత ధ్యానాల్లో సాతాన్ని తక్కువగా అంచనా వేయకూడదు అని మనం చూసాం. వాడు సౌందర్యవంతుడు, వాడు జ్ఞానవంతుడు, వాడు శక్తివంతుడు, వాడు బలవంతుడు, వాడు అనుభవం కలిగిన వాడు, ఎక్స్పీరియన్స్డ్, వాడు అద్భుతాలు కూడా చేయగలడు, వాడు అద్భుతాలు కూడా చేయగలడు, వాడికి పెద్ద బెటాలియన్ ఉంది. అవన్నీ మనం చూస్తూ వచ్చాం. తక్కువగా అంచనా వేయకూడదు. అట్లాగని చెప్పి సాతాన్ని ఎక్కువగా కూడా అంచనా వేయకూడదు. కారణం, వాడు ఓడిపోయిన వాడు, వాడేమి స్వయంభవుడు కాదు, తనంతట తానే పుట్టినవాడు కాదు, తనంతట తానే ఆయుష్కాలను పొడిగించుకోవడం కూడా వాడు వల్ల కాదు. దేవుని చేత చేయబడ్డ ఒక దూత. మనం కుమారులు, వాడు మాత్రం కుమారుడు కాదు. వాడు పడిపోయిన కెరూబు, ఒక సేవకుడు, ఒక దాసుడు. ఆ విషయాలు మనం చూడగలిగాం. వాడు కేవలం పడిపోయిన వాడు, స్వయంభవుడు ఎంత మాత్రం కూడా కాదు అన్న విషయాలు చూడగలిగాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణం దగ్గర ఓడిపోయాడు. ఆ యేసుక్రీస్తు ప్రభు శీఘ్రముగా సాతాన్ని మన పాదాల కింద చితక తొక్కిస్తానన్నాడు. వాడు రేపు అంతం నరకానికి వెళ్ళిపోబోతా ఉన్నాడు. వాడు వాడిని ఇచ్చే నాశనం నరకంలో అగ్నిగుండంలో కాలిపోతా ఉన్నాడు. కాబట్టి ఆయన చేతిలో ఓడిపోయాడు. మన చేతిలో కూడా ఆయన ఓడించడానికి, ఓడగొట్టడానికి సమర్థుడు. ఆయన అనుమతి లేకుండా వాడేం చేయలేడు. ఆయన అనుమతితోటే భూమి మీద వాడు తోకు జాడిస్తున్నాడు. ఆ విషయాలన్నీ తక్కువగా అంచనా వేయొద్దు, ఎక్కువగా అంచనా వేయొద్దు. సరిగ్గా మన శత్రువుని అర్థం చేసుకుంటే మనం ఎట్లాగా సిద్ధపడాలో, ఎట్లాగా తలపడాలో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ అపవాది జయించటం, జయ జీవితం అన్న మాట దగ్గర మనం ఎట్లా జయించగలుగుతామంటే ఆత్మీయమైన పోరాటం ద్వారానే, ఆత్మీయమైన సిద్ధపాటు ద్వారానే. చదివిన వాక్య భాగంలో ఎట్లా అపవాదులు ఎదిరించాలి, బిగ్గరగా గొంతెత్తుకొని అపవాద పో అని పిలిస్తే, అరిస్తే వాడు పారిపోతాడు? అది కాదు, అది కాదు. అపవాదిని ఓడించటం భౌతికంగా ఒక వ్యక్తితో కుస్తీబడి మన బలం చేత గెలవడం లాంటిది కూడా కాదు. అపవాదిని ఓడించటం అన్నది ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనంలో అపవాదికి చోటు ఇవ్వకూడదు, అపవాదికి చోటు ఇవ్వకూడదు. ఏ రూపంలో కూడా వాడు దూరడానికి మనం ఛాన్స్ ఇవ్వకూడదు. అంటే అర్థం ఏంటి? 26వ వచనంలో కోపపరుడి కాని పాపం చేయకుడి. మనలో ఉన్న కోపోద్రేకాలు అది పాపానికి కారణం కాకుండా జాగ్రత్త అని మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత వాక్యం 28వ వచనంలో దొంగిలివాడు ఇక మీదట దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టడకు వీలు కలిగి నిమిత్తము తన చేతులతో మంచి పని చేయచు కష్టపడాలి. కాబట్టి ఎవరిది ఆశించొద్దు, కోపపడొద్దు, ఇతరులది మీరు ఆశించొద్దు, సోమరులుగా ఉండొద్దు, పనిచేయండి. 29వ వచనంలో వినువారికి మేలు కలుగునట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనా మీ నోట రానియొద్దు. మాటల జాగ్రత్త, మాటల జాగ్రత్త. మాటల్లో కూడా మీరు కంట్రోల్గా ఉండాలి అని మాట్లాడుతున్నాడు. 31వ వచనం సమస్తమైన ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించాలి. అవేవి ఏవి కూడా మనలో కనబడడానికి వీల్లేదు. దేవుడు పరిశుద్ధుడు, మనం పరిశుద్ధత కలిగి నడుచుకోవాలని ఆజ్ఞాపిస్తున్నాడు. నేను పరిశుద్ధుని గనుక మీరు పరిశుద్ధులై ఉండాలి. మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10 ఎట్లాగ తలపడాలో సాతానుతో మాట్లాడుతున్న ఆ మాటల దగ్గర 4:1 6:10 వెళ్తే 6:10 తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులే ఉండండి. మీ బలం ఎప్పుడంటే ఆయనతో మీరున్నప్పుడు. మన బలం ఎప్పుడంటే ఆయన చేతిలో మనం ఉన్నప్పుడు, ఆయనతో సహవాసంలో మనం ఉన్నప్పుడు, ఆయనతో మనం నడిచినప్పుడు, ఆయనకి మనకు మధ్య ఏమాత్రం గ్యాప్ రాకుండా జాగ్రత్త చూసుకుంటే వాడు దూరడానికి ఛాన్సే ఉండదు, అపవాదికి చోటు ఇచ్చే ఛాన్సే ఉండదు. వాడితో ఎప్పుడైతే దేవునితో మనకి మధ్య గ్యాప్ ఎడబాటు వస్తుందో వాడు దూరిపోతాడు. వాడు మన బలం ఏంటంటే ఆ ప్రభు చేతిలో ఉండటం, ప్రభువుకి దగ్గరగా ఉండటం, ప్రభువుకి ఇష్టలుగా ఉండటం, ప్రభు ఆశించినట్లుగా ఉండటం. అప్పుడు అపవాదికి ఏమాత్రం చోటు ఇయని వారిగా మనం ఉంటాం. చాలాసార్లు జయ జీవితం కొరకు వింటా ఉంటాం. జయ జీవితం అంటే లోకంలో శత్రువుల దగ్గర తలెత్తిపై నిలబడడం, పాత నిబంధన బోధ, మనుషుల ఎదుట శత్రు ఎదురు భోజనం సిద్ధపరచడం, పాత నిబంధన బోధ. మనమేమి మనుషుల్లో ఘనంగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ, అది కొత్త నిబంధన బోధ. కాబట్టి మనుషుల్లో రాజకీయంగా ప్రూవ్ చేసుకున్నట్టుగా, ఫినాన్షియల్ గా ప్రూవ్ చేసుకున్నట్టుగా, బిజినెస్ లో ప్రూవ్ చేసుకున్నట్టుగా, ఎడ్యుకేషన్ లో ప్రూవ్ చేసుకున్నట్టుగా, ర్యాంక్ తెచ్చుకొని ప్రూవ్ చేసుకున్నట్టుగా నేను గెలిచాను అనుకునే భౌతికమైన పోరాటం కాదు మంది. మన పోరాటం భౌతికమైనది కాదు, మన పోరాటం ఆత్మ సంబంధమైంది. ఆత్మలోకం, ఆత్మీయ లోకంలో దురాత్మలు మనలోకి రావడానికి, మనలో ప్రవేశించడానికి, మనలో చొరబడ్డానికి ఏ ఛాన్స్ ఇవ్వద్దు, అపవాదికి చోటు ఇవ్వకూడదు. ఎక్కడెక్కడ సాతాను దొరికిపోతాడో, ఎక్కడెక్కడ సాతాను చొచ్చుకుపోతాడో, సులువుగా చిక్కుని పెట్టు పాపం, సులువుగా చిక్కుని పెట్టు పాపం, ఎక్కడెక్కడ సాతాను ఎంటర్ అయిపోతాడో వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. దాన్ని మనం అర్థం చేసుకుంటే ఆ ఛాన్స్ ఏమైనా, ఆ డోర్స్ ఏమైనా ఓపెన్ చేసిన వారిగా మనం ఉంటే అక్కడ జాగ్రత్త తీసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. కాబట్టి ఎక్కడెక్కడ సాతాను ప్రవేశిస్తాడని వాక్యం చెప్తా ఉందో ఆ ఏరియాలు మనల్ని మనం పరీక్ష చేసుకుంటే ఆత్మీయ జీవితానికి మేలు. అందులో మొదటి ఏరియా పాపాన్ని దాచిపెట్టడం. పాపాన్ని దాచిపెట్టే స్వభావం మనలో ఉంటే బొంకే స్వభావం, ఒప్పుకోని స్వభావం, కప్పుకునే స్వభావం ఉంటే మన ఆత్మీయ జీవితానికి అది పెద్ద దెబ్బ, అది పెద్ద దెబ్బ. యెహోషువా గ్రంథం 7:10 కొన్ని వాక్య భాగాలు చదవాలి. 7:10 కొన్ని వాక్య భాగాలు చదవాలి. ఇస్రాయేలీలు హాయి పట్నం మీద యుద్ధానికి వెళ్లారు, యుద్ధానికి వెళ్లి ఓడిపోయారు. ఇక 6:1 యెహోషువా పరిస్థితి. యెహోషువా తన బట్టలు చింపుకొని, ఎవరు యెహోషువా? గొప్ప యోధుడు. నేను మోషేకు తోడై ఉన్నట్టుగా నీకు తోడుగా ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు. అట్లాగే ఆ యుద్ధాల్లో విజయాల పరంపర ఓటమి లేని గొప్ప జనాంగాన్ని నడిపిస్తా ఉన్నాడు. వారు ఎరుకో దగ్గర గెలిచారు, హాయి పట్నం దగ్గర ఓడిపోయారు. మేం గెలుస్తాం అని ముందుకు వెళ్తున్నారు. దేవుడు కూడా గెలుస్తారు అన్నాడు, కానీ దేవుడు వదిలిపెట్టేశాడు. వారు ఓడిపోయారు. ఇక వీరుడు బట్టలు చింపుకుంటున్నాడు. 6:1 యెహోషువా తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేళ్ల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందస్సు ఎదుట నేల మీద ముఖాలు మోపుకొని తన తల మీద ధూళి పోసుకునిచు, అయ్యో ప్రభువా, యెహోవా మమ్మను నశింపచేయనట్లు అమోరియుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను యొర్దాను నీవెందుకు దాటించితివి, మమ్మల్ని అప్పగించడానికి తీసుకొచ్చావా ప్రభు అని అడుగుతున్నారు. ఆయన మాట్లాడుతున్నాడు 10వచనంలో, యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు, ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు, స్థపితమైన దాన్ని కొంత తీసుకుని దొంగిలి బొంకి తమ సామాన్లో దాన్ని ఉంచుకుని ఉన్నారు. ఏదేం తోట జరిగింది, అదే తినొద్దు అన్నాడు, తినకూడదు, తిన్నారు. వచ్చి అడుగుతున్నాడు ఆయన, తిన్నారా అని. ఏం చేస్తున్నారు? బొంకుతున్నారు, నెపాలు నెట్టుకుంటున్నారు. నాది తప్పు అన్న స్వభావం లేదు, నా తప్పైపోయింది అన్న పరిస్థితి లేదు, బొంకటం బొంకటం, దాచుకోవటం, దాక్కుంటున్నారు ఆ చెట్ల మధ్య, ఆ చెట్ల వెనక దాక్కుంటున్నారు, దాక్కోవటం దాచుకోవటం. దేవుడు వదిలేస్తాడు, మనం ఆయన స్వభావానికి విరుద్ధంగా నేను చేయలేదు. నేను ఈరోజు బాగున్నాను, ఈరోజు దేవుడికి నచ్చాను, కాబట్టి ఇక ఈ రోజు ఎలాగున్నా దేవుడికి నచ్చుతాను. కాదు కాదు, ఆయన స్వభావానికి విరుద్ధంగా నేను చేయలేడు. కాబట్టి ఆయన ఇస్రాయేల్ ప్రజలు వదిలేశాడు, వాళ్ళ యుద్ధంలో ఒకటి చేసిన పాపానికి వాళ్ళందరినీ అప్పగించేశాడు. పాపం యొక్క సీరియస్నెస్ ఎంత ఉంటుందో చెప్పడానికి. కాబట్టి ఒప్పుకోవాలి, ఏది దాచుకోకూడదు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, దాచిన పాపం సాతానికి ద్వారం అవుతుంది. ఏ పాపానైనా దాచిపెడితే, మనం ఎలాంటి భయంకరమైన జనరేషన్ లో ఉన్నామంటే, పాపం చాలా అందుబాటులోకి వచ్చింది, చాలా అందుబాటులోకి వచ్చింది. మొబైల్ ఫోన్ పెద్ద రాకేసి వదిలిపెట్టదు, అందులో యూట్యూబ్ లోకి వెళ్ళినా, అందులో ఫేస్బుక్ లోకి వెళ్ళినా, ఇక నన్నే చూడు నన్నే చూడు అన్నట్టుగా వీడియోలు వెనకాల వీడియోలు వస్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. చాలాసార్లు ఎవరైనా చూస్తారేమో అనుకున్నప్పుడు ఫోన్ కట్టేస్తాం, ఎవరు చూడకపోతే చూస్తూనే ఉంటాం. ఎవరు చూడడం పక్కన పెడితే దేవుడు ఆయన విచ్చుతాడా? మన సమయాన్ని అట్లా పాడు చేయడం కరెక్టేనా? మన అంతరంగాన్ని పాడు చేసేవి చూడడం అదేమైనా మంచిదా? అబద్ధాలు, ఆ కల్పితాలు, ఆ కల్పితాలు, అబద్ధాలు, వాటి కోసం సమయాన్ని వెచ్చించడం మంచిదా? తమిళ పిల్లరా, యోషేపును జ్ఞాపకం చేసుకోవాలి. యోషేపును జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనుషులు ఎవరు చూడడం లేదు అని, మనుషుల వైపు చూడడం లేదు, దేవుని దృష్టికి విరోధముగా పాపం నేనెట్లా చేస్తాను, నేనెట్లా చేస్తాను. కాబట్టి మనం ఏమాత్రమైనా పాపాన్ని దాచుకునే స్వభావం మనలో ఉంటే, మన జయ జీవితాన్ని చూడలేము. ఆకాను ఓటమి తీసుకొచ్చినట్టుగా, శ్రమ తీసుకొచ్చినట్టుగా మనం ఓడిపోతాం. చివరికి ఆకాను రాళ్లతో కొట్టబడి రాళ్ల కుప్ప అయిపోయాడు, రాళ్ల కుప్ప అయిపోయాడు. ఆయన కుటుంబం అంతా అదే పరిస్థితులకు వెళ్ళింది. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా దాచి ఉంచిన పాపం, దాచిపెట్టే పాపం ఆత్మీయ జీవితానికి ఓటమి తీసుకొస్తుంది, సాతానికి ద్వారాన్ని తెరుస్తుంది అని వాక్య పేరుగులో అర్థం చేసుకోవడం మంచిదని జ్ఞాపకం చేస్తాను. ఏ పాపాన్ని మనలో దాచుకోకూడదు. రెండో మాట, మనం వెలుగు కవచాన్ని ధరించుకోవాలట, తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలట. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనాన్ని చదివితే, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకుందుము. మనం ఆత్మీయ విజయానికి ఇది మంచి గోల్డెన్ ప్రిన్సిపల్, ఆత్మీయ విజయానికి గోల్డెన్ ప్రిన్సిపల్. చీకటి క్రియలను విడిచిపెట్టేయాలి, చీకటి క్రియలను విడిచిపెట్టేయాలి. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలి. తేజస్ అంటే వెలుగు, వెలుగు అంటే దేవుడు. ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన జీవపు వెలుగు. ఆయన ధరించుకో అని చెప్పిన ఉపకరణాలను ధరించుకోవాలి. ఆయన వదిలేసుకో అన్న వాటిని మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వదిలేయాలి, వదిలేయాలి. విడిచిపెట్టాలి అన్న వాటి విషయంలో అంతే సీరియస్ గా ఉండాలి. చేపట్టాలి అన్న వాటి విషయంలో అంతే సీరియస్ గా ఉండాలి. కావున ఈ మాటల వెలుగులో మనల్ని మనం అర్థం చేసుకోవటం ఆత్మీయ జీవితానికి మంచిది. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలి. చీకటి క్రియలను విడిచిపెట్టాలి, విడిచిపెట్టాలి. అంటే తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు అంటే దేవుడు చెప్పి దేవుడు మెచ్చే ఆయుధాలు, దేవుడు ఇది చెయ్యండి అని చెప్పే ఆయుధాలు, వాటిని మనం ధరించుకోవాలి. అదే రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయము 12లో తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకుందము అని రాయబడింది. దాని ముందు మాట అంధకార క్రియలను విసర్జించాలి. చీకటి ఛాయలు, చీకటి క్రియలు ఉండకూడదు. వెలుగు దగ్గర మాత్రం పూర్తి స్థాయిలో వెలుగుతా ఉండాలి. అంటే అర్థమేంటి? 13వ వచనం, అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేక, కామ విలాసములైనను పోకిరి చేష్టలను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటయందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందము. అందరూ చూస్తున్న పబ్లిక్ లైఫ్ ఎట్లా ఉంటుందో మన ప్రైవేట్ లైఫ్ అలాగే ఉండాలట. పగటయందు నడుచుకున్నట్టుగానే రహస్య జీవితం అంటూ మరొక జీవితం అంటూ ఉండడానికి వీల్లేదు. బయటికి ఒక రూపం, లోపల మరొక రూపం. అది సాతానికి ఆస్కారం ఇవ్వడమే, అపవాదికి చోటు ఇవ్వడమే. నీ ఏకాంతంలోను నీ సంఘ జీవితంలోను ఒకలాగే ఉండాలి, ఒకలాగే ఉండాలి. ఏమాత్రం కూడా రాయబడ్డ మాటలు ఏమాత్రం కూడా అవి వద్దు. అల్లరితో కూడిన ఆటపాటలు వద్దు. మత్తైనను, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేక, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటయందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందము. అంటే అర్థమేంటి? 14వ వచనం, మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవటము అన్న 12వ వచనంలో మాటకి 14వ వచనంలో ప్రభువును ధరించుకోవటం, ప్రభువును ధరించుకోవటం. అపవాదికి చోటు ఇవ్వద్దు. ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభువును ధరించుకుంటే అపవాది ఎట్లా వస్తాడు? యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలను మనం కవచాలుగా ధరించుకుంటే, యుద్ధోపకరణాలు ధరించుకుంటే అపవాదిని ఓడించగలుగుతాం. ఆ మాట 14వ వచనంలో ఉంది, మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారే శరీరాచర నెరవేర్చుకున్నటకు శరీర విషయమే ఆలోచన చేసుకొనకుడి. శరీరం ఎట్లా చెప్తే ఎట్లా వెళ్తాననొద్దు. శరీరం అపవాది చేత శోధించబడుతుంది. ఆత్మ సంబంధులుగా ఉండాలి. దేహ సంబంధులుగా, శరీర సంబంధులుగా ఉండకూడదు అని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. కావున ప్రియులారా, 2వ మాట, వెలుగు కవచాన్ని ధరించుకోవాలి. అంటే వెలుగు కవచం అంటే పరిశుద్ధ జీవితం, నిజాయితీ జీవితం, నిజాయితీ జీవితం. చీకటి క్రియలు అక్కడ రాయబడ్డ మాటలున్నాయి, మద్యపానం వద్దు, కామక్రియలు, అసూయ, కలహాలు, శరీర ఆశలు, శరీర కోరికలు వద్దు అని వాక్యం మాట్లాడుతూ ఉంది, అని వాక్యం మాట్లాడుతూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చదివితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చదివితే, మీరు పూర్వమందు చీకటి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. కాబట్టి పాత జీవితానికి వర్తమాన జీవితానికి తేడా ఉండాలి. మార్పు నొందడానికి ముందటి జీవితానికి, మార్పు నొందటి జీవితానికి వ్యత్యాసం ఉండాలి. తేడా లేకపోతే ఎట్లా? చాలా సార్లు మాట అడుగుతాం, మీరు ఎప్పుడు మారు మనసు పొందారు, మీరు ఎప్పుడు రక్షణ అనుభవంలోకి వచ్చారు అడగగానే, మేము చిన్నప్పటి నుంచి క్రైస్తవులమే అంటారు. అంటే చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏం మార్పు లేదా? ఒకలాగే ఉన్నారా? అంటే ఏం వదిలిపెట్టలేదా? ఏ పాపం నీలో ఉంటే దాన్ని వదిలించుకోలేదా? అసలు మాలో పాపమే లేదు అందామా? వాక్య విరుద్ధం కదా, వాక్య విరుద్ధం కదా. కాబట్టి ఒకప్పుడు చీకటి, ఇప్పుడు వెలుగు సంబంధులం. తొమ్మిది వెలుగు తేజస్తంభం యుద్ధోపకరణాలు అంటే రాయబడుతున్నమాట. వెలుగు ఫలం, వెలుగు సంబంధంలో కనిపించే ఫలం సమస్త విధములైన మంచితనం. మంచితనం వెలుగు ఫలం గాడ్ ఇస్ గుడ్, దేవుడు ఉపకారి, ఆయన ఎవరికి అపకారం చేయడు. మహోన్నతుడు అన్యాయం చేయడం అసంభవం. ఆయన అవునంటే అవును కాదంటే కాదు అని మీ మాట ఉండాలన్నాడు. దాన్ని మించినది దుష్టి నుంచి పుట్టినది. అంతే వెలుగు సంబంధులు, వెలుగు ఆయుధాలు ధరించుకోవటం, తేజస్ సంబంధమైన యుద్ధోపకరణం ధరించుకోవటం అంటే చీకటి క్రియలను విడిచిపెట్టడం. పూర్తిగా వెలుగు చీకటి ఎలా కలిసి ఉంటాయి? వెలుగు చీకటికి ఏం పొందిక? చీకటి అయినా ఉండాలి, వెలుగు అయినా ఉండాలి, అంతే తప్ప రెండు మిక్స్ అయి ఉండకూడదు. కాబట్టి వెలుగు సంబంధులు, వెలుగు ఆయుధాలు అంటే అర్థం ఏంటంటే తొమ్మిదవ వచనంలో సమస్త విధాలైన మంచితనం. సమస్త విధాల మంచితనం అంటే సమస్త విధాలు అంటే ఒక పని కాదు. ఒకప్పుడు మంచి ఒకప్పుడు చెడు అట్లా కాదు. ఒకప్పుడు మంచి ఒకప్పుడు చెడు అలా కాదు. కొన్ని విషయాల్లో మంచిగా కొన్ని విషయాల్లో మంచిగా కాకుండా కాదు, సమస్త విధాలైన మంచితనం. రెండవ మాట వెలుగు ఫలం ఏంటంటే నీతి, రైచియస్నెస్. వెలుగు ఫలం ఏంటంటే గుడ్నెస్. వెలుగు ఫలం ఏంటంటే సత్యము, ట్రూత్. ట్రూత్ సత్యం వాటిలో కనబడును, వాటిలో కనబడును. కావున ప్రియులారా మనం వెలుగు సంబంధులుగా నడుచుకోవాలి, వెలుగు సంబంధులుగా నడుచుకోవాలి. కొంతమంది ఆ చిన్నపిల్లల ఫోన్లు, వాళ్ళ ఫోన్కు లాక్కు, వాళ్ళ వాట్సాప్కు లాక్కు, ఏది చేసినా ప్రతి దానికి లాకు దాచిపెడతా ఉంటారు. ఎందుకురా దాచిపెడుతున్నావంటే చీకటి సంబంధి అది చూడకూడదు. ఆ సీక్రెట్స్, ఆ రహస్య జీవితం, ఆ దాపరికాలు ఉండే జీవితం. నోరు తెరిస్తే అబద్ధం, సత్యం కాదు అబద్ధం, నీతి కాదు అవినీతి. అవినీతి అవునంది పిల్లరా. మనం సాతానుకు చోటేయకుండా ఉండాలంటే మనం వెలుగు ఆయుధాలు ధరించుకోవాలి, లేదా తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలి. ఆ తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు అంటే క్రీస్తును ధరించుకోవడం, అంటే సమస్త విధాలైన మంచితనం, నీతి, సత్యం అవి మనలో కనబడాలి అని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. కాబట్టి మనం న్యూట్రల్ గా ఉండడానికి లేదు, ఒప్పుకోవట్లే వాక్యం. న్యూట్రల్ గా ఉండడానికి ఒప్పుకోవట్లే వాక్యం. అయితే పూర్తిగా వెలుగు, పూర్తిగా వెలుగు. వెలిగే విషయంలో కాంప్రమైజ్ అయితే చీకటి గొప్పదైపోతుంది. నీ కన్ను చెడిపోతే నీలో ఉన్న వెలుగు చీకటిగా మారిపోతుంది. ఆ అపవాదికి చోటిస్తాం, అపవాదికి చోటిస్తే మరలా పాత జీవితం మొదటి స్థితి కంటే ఈ పడిపోయిన స్థితి ఘోరమైన స్థితి అయిపోతుంది. అపవాదికి చోటయ్యొద్దు, అపవాదికి చోటయ్యొద్దు. రెండు మాటలు మనం చూడగలిగాం, రెండు మాటలు మనం చూడగలం. ఒకటే, ఏమాత్రం పాపాన్ని దాచిపెట్టొద్దు, అది అపవాదికి చోటిచ్చినట్టు అవుతుంది. రెండు, ఏమాత్రం కూడా ఆ వెలుగును విడిచిపెట్టొద్దు, వెలుగు కవచాన్ని విడిచిపెట్టొద్దు. మంచితనం విషయంలో మీరు ఆ ప్రభువును ధరించుకున్న ఆ ప్రభువు పెద్దల్లాగే ఉండాలి అని వాక్యం మనతో మాట్లాడుతుంది. మూడవ మాట, అపవాదికి చోటు ఇవ్వకుండా ఉండాలంటే మనం నీతి కవచాన్ని ధరించుకోవాలట. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక ఆరో అధ్యాయము, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక ఆరో అధ్యాయము ఏడవ వచనాన్ని చదివితే, ఆరో అధ్యాయము ఏడవ వచనాన్ని చదివితే, సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధాలు కలిగి. కుడి ఎడమలు నీతి ఆయుధాలు ఉండాలి, కుడి ఎడమలు నీతి ఆయుధాలు ఉండాలి. నో లెఫ్ట్ నో రైట్ అంతే. ఇక ఎడమకు కానీ కుడికి కానీ తిరిగేదేమి లేదు, తిరిగేదేమి లేదు. ఇది దొడ్డిదారి కాదు. ఎలా పడితే అలా మారిపోవడానికి, ఎలా పడితే అలా మారిపోవడానికి. కాబట్టి కుడి ఎడమలు నీతి ఆయుధాలు అంటే అర్థం ఏంటంటే నీతిగా జీవించటం. అందుకే రైట్ చేసి అంటే రైట్ పర్సన్, ఏది చేసినా నెవర్ డూ రాంగ్, ఎప్పుడు కూడా రాంగ్ ఛాన్స్ లేదు, ఎప్పుడు కూడా రాంగ్ ఛాన్స్ లేదు. వాడు ప్రవేశిస్తాడంటే ఏ మాత్రం నీతి ఆయుధాన్ని పక్కన పెట్టినా, వెలుగు ఆయుధాన్ని పక్కన పెట్టినా, సర్వాంగ కవచాన్ని పక్కన పెట్టినా వాడు దూరిపోతాడు. వాడు దూరిపోతాడు బలమైన భక్తులు. వారు పడిపోవడం గల కారణం ఏంటంటే వాళ్ళ అపవాదుకు చోటిచ్చారు. కుడి ఎడమలు నీతి ఆయుధాలు కలిగి ఉండాలి, అంటే పాపంతో ఏ రూపంలో కూడా రాజీ పడకూడదు, ఎక్కడా కూడా రాజీ పడకూడదు. ప్రతి విషయంలో దేవునికి ఇష్టమైన జీవితం, దేవుడు మెచ్చే జీవితం, వాక్యానుసారమైన జీవితం. చాలాసార్లు వాక్యానుసారమైన భక్తి కావాలంటారు. వాక్యానుసార భక్తి అంటే ఏంటంటే ఆయన పోలి నడుచుకోవడమే, ఆయన పోలి నడుచుకోవడమే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:9-11 వచనాలు చదివితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:9-11 వచనాలు మనం చదివితే, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానెరని మీకు తెలియదా. అంతే అంతే, అన్యాయస్తులు దేవుని రాజ్యానికి ఛాన్సే లేదని వాక్యం మాట్లాడుతుంది. అంటే అర్థం ఏంటి, కింద రాయబడుతున్న మాటలు, మోసపోకుడి జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోషుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. జాగ్రత్త, ఈ జాబితాలు ఏది కనబడ్డా జాగ్రత్త, ఏది కనబడ్డా జాగ్రత్త. వెలుగు కవచం ధరించుకోవాలి, తేజస్తంభమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలి, సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి, కుడి ఎడమల నీతి కవచాన్ని ధరించుకోవాలి. ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్, కవర్ ద ఎవ్రీ ఆర్గన్ ఆఫ్ యువర్ బాడీ. ఎక్కడా ఛాన్స్ ఇవ్వద్దు, వాడు దూరిపోతాడు, అపవాదికి చోటు ఇవ్వద్దు. కాబట్టి రాయబడుతున్న మాట, అన్యాయస్తులు, అన్యాయస్తులు, జారులు, విగ్రహారాధకులు, వ్యభిచారులు, ఆడంగితనం గలవారు, పురుష సంయోగులు, దొంగలు, లోభులు, ఆ మాట గమనించండి, దొంగలు, లోభులు, త్రాగుబోతులు, దోషకులు, దోచుకుని వారైనను దేవుని రాజ్యానికి హక్కుదారులు కారు. మీలో కొందరు అట్టి వారై ఉంటుంది, గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడగబడ్డారు, పరిశుద్ధపరచబడ్డారు, నీతిమంతులుగా తీర్చబడ్డారు. మీరు దాంట్లో నుంచి బయటకు వచ్చారు, పూర్తిగా వచ్చారు, రావాలి, పూర్తిగా వచ్చారు, పూర్తిగా వచ్చారు. మరలా దానివైపు తిరగకూడదు. భయంకరమైన మాటలు, ఘోరమైన మాటలు, కఠినమైన మాటలు పేతురు వాడాడు. కరిగిన బురదలో కరిగిన తర్వాత అందులో పరిగెత్తే పంది అన్నాడు, కక్కిన దానికి తిరిగే కుక్క అన్నాడు. అది మనం చూస్తే అసహించుకుంటాం ఆ స్వభావం. శుభ్రంగా కడిగితే మరలా ఆ బురదలోకి వెళ్ళటం ఎంత చికాకుగా ఉంటారు. కడగబడ్డాం, కడగబడ్డాం, కాపాడుకుందాం, ఉచితంగా రక్షించబడ్డాం, ఉచితంగా ఖాళీగా ఏం చేయకుండా ఇష్టానుసారంగా జీవించడానికి మాత్రం వీల్లేదు. మెలకువగా ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి, దిద్దుబాటు కలిగి ఉండాలి, సర్వాంగ కవచం ధరించుకుని ఉండాలి. ఏ విధంగా కూడా నిర్లక్ష్యానికి ఛాన్స్ ఇవ్వకూడదని వాక్యం మనతో మాట్లాడుతుంది. కాబట్టి నీతి కవచం, వెలుగు కవచం, సర్వాంగ కవచం మనం ధరించుకోవాలి. అప్పుడు జయ జీవితాన్ని మనం అనుభవించగలుగుతాం. పరిశుద్ధత సాతాను ఓడించడానికి బలమైన ఆయుధం, బలమైన ఆయుధం. వాడిలో పరిశుద్ధత లేదు, వాడు పరిశుద్ధతను పాడు చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాడు. నాలుగో మాట, మనం వెలుగులో నడవడానికి ఇష్టపడాలి, వెలుగులో నడవడానికి ఇష్టపడాలి. మొదటి యోహాను పత్రిక 1:7-9 చదివితే, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల. 6:6 ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన యెడల మనం అబద్ధమాడుచు సత్యాన్ని జరిగింపకుందుము. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం మనం మోసం చేసుకోవద్దు, మనం మనం మోసం చేసుకోవద్దు. చాలాసార్లు ఆత్మీయ జీవితానికి మేలు ఏంటంటే దాపరికాలు లేకుండా ఉండటం, దాపరికాలు లేకుండా ఉండటం. మనల్ని పక్క నుంచి మోసం చేయడానికి సాతాను, నువ్వు వీరుడువు, సూర్యుడువు, అంతకాదు ఇంతకాదు అని చెప్పి ఏదేది చెప్తా ఉంటే వాటిని ఏటిని లోపల తీసుకోవద్దు, వాటిని ఎంత మాత్రం లోపల తీసుకోవద్దు. మనం అంతరంగాన్ని దిమరచడమే. నేను ఏ పాటి వాడినో నాకు తెలుసు, నేనెంత బలహీనో నాకు తెలుసు. కాబట్టి నాట్ ఐ బట్ క్రైస్ట్, నాలో ఏమి లేదు, ఏ మంచి లేదు. యథార్థంగా యథార్థంగా మనం మనం కప్పుకోకుండా ఒప్పుకోవటం లేదా అవి లోపల తీసుకోకుండా ఉండటం మంచిది, చాలా మంచిది. కాబట్టి వెలుగులో నడుస్తున్నామని చెప్పి చీకట్లో నడవకూడదు. 7వ వచనం, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల ఎప్పుడైతే నువ్వు ఆయన గుణ లక్షణాలు ఇష్టపడుతుంటావో ఏమవుతుందట, మనము అన్యోన్య సహవాసము గలవారమే ఉందము. ఆయనతోటి క్లోజ్ ఇంటిమేషన్లోకి వస్తాం, అన్యోన్య సహవాసం గలవారమే ఉందము. అంటే అంటే అయస్కాంతంతో ఇనుము కొంతకాలం ట్రావెల్ చేస్తే కొంతకాలం పాటు అలా అట్టి పెట్టుకుని ఉంటే ఆటోమేటిక్ గా అయస్కాంతం యొక్క స్వభావం ఇనుముకు వచ్చేస్తుంది, అది కూడా ఆకర్షించగలుగుతుంది. అవును, ఆయన పరిపూర్ణుడు, ఆయన జ్యోతిర్మయుడు, ఆయనలో ఎంత మాత్రం గమనాగమనాలు లేవు, సాయం లేవు, సాయం లేవు. ఆయన పరిశుద్ధుడు. మనం ఆయనతో అన్యోన్య సహవాసం చేయటం, అన్యోన్య సహవాసం గలవారమైన ఎడల మన వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందము. అన్యోన్య సహవాసం, ఆయనతో కలిసి నడవటం అంటే అర్థం ఏంటంటే దేవుడి ముందు నిజాయితీగా ఉండటం, దేవునితో దేవుడి దగ్గర ప్రతి రహస్య పాపాన్ని ఒప్పుకోవటం, రహస్య పాపాన్ని ఒప్పుకోవటం, దేవుడు మనకి బోరు కొట్టకపోవటం, దేవుడి గురించిన సంగతులు వినటం మనకి మనకి బోరు కొట్టకపోవటం, మనం ఆయన ఇష్టపడటం, ఆయనకి ఫ్యాన్స్ కావటం, ఆయనకి డిసైపుల్స్ కావటం, ఆయన సన్నిధిని ఎల్లప్పుడూ కోరుకోవటం, వెలుగులో నడవటం, వెలుగులో నడవటం, ఆయన ఆయనకు దూరం అవటం అపవాది ప్రవేశించడానికి కారణమవుతుందని ప్రభు వాక్యం ద్వారా హెచ్చరిక చేయబడతా ఉన్నాం. అట్లాగే మనం చదివిన మూల వాక్యం దేవునికి లోబడటం, ఆయనతో సహవాసం చేయడం మాత్రమే కాదు, ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు ఆయన అభిరుచులు ఏంటో అర్థమవుతాయి, ఆయన అంతరంగం ఏంటో అర్థమవుతుంది, ఆయనకి ఏం కావాలో అర్థమవుతుంది. ఆయనకి ఏం కావాలో అర్థమైనప్పుడు మనం ఆయన్ని ఎదిరించడం కాదు, సాతాన్ని ఎదిరించాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఎవరికి లోబడాలి, ఎవరిని ఎదిరించాలో వాక్యం మాట్లాడుతూ ఉంది. కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోతాడు. ఆ దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకునిడి. దుమనుసుకులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకునిడి. మనం ఆ మాటలు చదువుతాము. దేవుడికి లోబడి ఉండాలి, అపవాదిని ఎదిరించాలి. అపవాదిని ఎదిరించడం అది ఒంటరిగా ఉండి మనం చేయలేం. మనం ఆయన ఆయన స్వాధీనంలో ఉండే, ఆయన అధికారం కింద ఉండే, ఆయనకు లోబడే, ఆయన కంట్రోల్లో జీవిస్తూ మాత్రమే అపవాదిని ఎదిరించగలుగుతాము. ఎంతగా దేవుడికి లోబడతామో అంతగా సాతాను మీద అధికారం సంపాదించగలుగుతాం. ఎంతగా దేవుడికి లోబడతామో అంతగా సాతాను పైన మనం జయ జీవితాన్ని అనుభవించగలుగుతాం. అది చాలా ప్రాముఖ్యమైన మాట. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 19-20 వచనాలు చదివితే, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 19-20 వచనాలు మనం చదివితే, మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మల్ని గురించి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమే జ్ఞానులను, కీడు విషయమే నిష్కపుటులే ఉండవలనని కోరుచున్నాను. ఎప్పుడైతే మనం మేలు విషయంలో ముందుంటామో కీడు విషయంలో వెనుకుంటామో, మనం విధేయత చూపిస్తా ఉంటాము. 20వ వచనంలో ఆయన మనకిచ్చిన వాగ్దానం, సమాధానకర్తయగు దేవుడు శత్రువు విరోధి సాతాన్ని మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితకు తొక్కించును. ఆయన మనల్ని మన చేత అపవాదికి అపజయాన్ని కలగజేస్తాడు. ఎప్పుడది మనం మేలు చేసే విషయంలో జ్ఞానవంతుడు, కీడు విషయం నిష్కపటము, పైగా విధేయత కలిగిన వారు, విధేయత కలిగిన వారు ఎంత మాత్రం కూడా ఆయన చెప్పిన దానికి వేరే ఆలోచనలు ఏమీ లేవు. ఆయన ఏం చెప్తే అదే, ఆయన ఏం చెప్తే అదే అంత సంపూర్ణ విధేయత. ఆ దేవునికి లోబడటం, దేవునికి విధేయత చూపించడం అపవాది మీద విజయానికి కారణమవుతుందని ఈ వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. యోహానసువార్త 14:30 14:30 ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చిచున్నాడు, నాతో వానికి సంబంధం ఏది లేదు, నాకు వాడికి ఏ విధమైన పొత్తు లేదు, ఏ విధమైన బంధం లేదు, ఏ విధముగానే యేసుక్రీస్తు ప్రభువులో సాతానికి చోటు లేదు, ఏ విధముగానే యేసుక్రీస్తు ప్రభువులో సాతానికి చోటు లేదు. యూదాలో ఉంది, పేతుర్లో ఉంది, ఎంటర్ అయిపోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువులో నో, ఏ విధముగాను అపవాది కాయంలో చోటు లేదు అని మనం చూస్తున్నాం. మనం ఎక్కడ అపవాదికి ఛాన్స్ ఇస్తాము అన్న మాటలు మూలవాక్యంలో నుంచి ఒక 3 మాటలు జ్ఞాపకం చేసి ముగిస్తాను. మనం చదువుకున్న మూలవాక్యంలో నుంచే ఎఫెసీయుల రాసిన పత్రిక 4:26-27 అపవాదికి చోటు ఏకుడి అని రాయబడింది. ఏ ఏరియాలో మనం అపవాదికి చోటిస్తామంటే 26 కోపపడు గాని పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. గద్దించటం, మందలించటం, లేకపోతే స్వరం పెంచి ఈ వద్దు అని చెప్పడం తప్పు కాదు, చెప్పాలి, అది వన్ ఆఫ్ ద రియాక్షన్. అయితే అది ద్వేషంగా మారకూడదు, అది ద్వేషంగా మారకూడదు. అది ఒక రోజు కూడా మనలో కొనసాగడానికి వీల్లేదు. ఏ రోజు పాపం, ఏ రోజు కోపం, ఆ రోజే మనం విడిచిపెట్టాలి, లేకపోతే పాపంగా మారిపోతుందని వాక్యం మాట్లాడుతుంది. ఎబ్రీ పత్రిక 12:15 కోపం పాపంగా మారడం అంటే ఏంటో కూడా మనం చరిత్రలో ఈ మాట చూడగలం. ఎబ్రీ పత్రిక 12:15 మీలో ఎవడైనను దేవుడు కృపను పొందకుండా తట్టుకోవనేమో అని, ఏదైనా వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అని, ఒక పూట కూటి కొరకు జాస్తత్వ హక్కు నమ్మి వేసిన యాసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకోండి అని వాక్యం మాట్లాడుతుంది. ప్రాముఖ్యంగా కయ్యను, హేబెలును చంపాడు. ఎందుకు చంపాడు? కోపం పాపంగా మారిపోవడం. ఆ వేరు, చేదైన వేరు మొలిచి మొత్తం జీవితాన్ని పాడు చేయడం. కాబట్టి కోపం ద్వేషంగా మారకూడదు. ప్రతి ప్రార్థనలో మనకు కోపం పుట్టించిన వారి కోసం మనం ప్రార్థన చేయాలి, మనల్ని దూషించిన వారి కొరకు మనం ప్రార్థన చేయాలి, మన శత్రువుల కొరకు మనం ప్రార్థన చేయాలి, మన విరోధుల కొరకు మనం ప్రార్థన చేయాలి. అది సాతానికి ఓటమి, అది సాతానికి అపజయం, అది సాతానికి అపజయం అని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. కాబట్టి క్షమించలేకపోవటం, కోపం లేకపోయినా క్షమించలేకపోవడం కూడా అపవాదికి చోటిచ్చిన వారు అవుతాం. మూలవాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:4 చివరి మాట 32, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణారుదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకనికొకడు క్షమించుడి. 27, అపవాదికి చోటు ఇయ్యద్దు. నేను క్షమించలేను ఆ మాట మన నోట రావడానికి వీల్లేదు. రీసెంట్ గా ఒక పాస్టర్ పెద్ద డ్రామా వేసాడు, అది అందరికి అర్థమైంది. ఆయన ఏదో కుట్టినట్టుగా ఇంకో పాస్టర్ గారు ఆయన కలవడానికి వెళ్ళాడు. ఆయన మామూలు పాస్టర్ గారు, యూట్యూబ్ లో నోరు తిరిగితే గబ్బు గబ్బు. వాళ్ళ పాస్టర్ మళ్ళా అంటున్నాడు, మేము నిన్ను క్షమించలేము. అది అంత గొప్ప భక్తి, అంత గొప్ప సేవకులు. కాబట్టి ప్రభువు పిల్లరా, ఏ కారణం చేత అయినా సరే నేను నిన్ను క్షమించలేను ఆ మాట లేదు. సాతాను చోటివ్వడమే. కాబట్టి ఎప్పుడైతే మనం క్షమించలేము అన్నట్టుగా ఉంటామో, రీసెంట్ గా ఒక ఇంటికి వెళ్ళారు, అల్లుడు మామగారు మాట్లాడుకోవట్లా ఆయన అంటున్నాడు, నాకు మా మామగారికి మాటలు లేవని అంటున్నాడు. ఏమండి అని అంటే, అంటే మాటలు లేవంతే, మాట్లాడుకోమంతే, అంటే అపవాదికి చోటు ఇవ్వద్దు. తాడు క్షమించకపోవడం కూడా అపవాదికి చోటు ఇవ్వడం, ఆ కోపం ఉదురుకోకపోవడం కూడా అపవాదికి చోటు ఇవ్వడంగా లేఖనాల్లో మనం చూడగలుగుతా ఉన్నాం. ఆ కొరిమిలకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము 10 నుంచి 11 వచ్చినారు. కొరిమిలకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము 10 నుంచి 11 వచ్చినారు చదివితే, మీరు దేని గూర్చేనను ఎవరిని క్షమించుచున్నారో నేనును వారిని క్షమించుచున్నాను. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకున్నట్టు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనం ఎరగని వారము కాము. మనం క్షమించకపోతే ఆయన మొదటి అధ్యాయంలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడు అన్న దాని మీద వాడిని వెలేసేయండి అన్నాడు. ఆ వెలేసేసిన తర్వాత వెలేసి సుదిలేస్తారా? ఈ పాటికి ఆ వ్యక్తులు పశ్చాత్తాపం కలిగితే మీరు క్షమించి తీసుకోవాలి, లేకపోతే ఆ వ్యక్తిని సాతాను మోసం చేస్తాడు. కాబట్టి సాతాను తంత్రాలను మనం ఎరగని వారం కాము అంటున్నాడు. అదేంటి, అలాంటి వాళ్ళని తిరిగి మళ్ళీ చేర్చుకోవాలంటే అవును అవును, ప్రభు మనం క్షమించినట్లుగానే మనం క్షమించి వారిగా ఉండాలని వాక్యం మనతో మాట్లాడుతుంది. అట్లాగే సాతానికి చోటు ఇచ్చే మరొక ఏరియా ఆ చింత, భయాలు. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చదివితే, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 7 నుంచి కొన్ని వాక్య భాగాలు చదివితే, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు, లక్ష్యం చేస్తున్నాడు, గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. నిబ్బరమైన బుద్ధి గలవారే, మలకువగా ఉండండి. మీరేమైనా చింతకు చోటిస్తే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవను మింగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. వాడు ఎంటర్ అయిపోతాడు. ఎవరైతే చింత కలిగిన వారుగా ఉంటారో, అంటే దేనికోసమో, లేని దానికోసం, ఉన్నదాన్ని బట్టి స్తుతించడం కాదు, లేని దానికోసం ఏడవటం, లేని దానికోసం ఏడవటం. మీరు ఎప్పుడైనా కష్టంలో కూడా స్తుతించండి, మీకు సాతాను మీద జయాన్ని అనుభవించగలుగుతారు. శ్రమలో స్తుతించండి, హాస్పిటల్లో స్తుతించండి, నష్టాల్లో స్తుతించండి. అపవాది బలంగా పనిచేయడం మనం, అపవాది ఊడిపోవడం మనం చూస్తాం. స్తుతించట్లేదు, కుంగుబాటులో పడ్డారు, ప్రశ్నిస్తున్నారు ఆయన్ని. లేదంటే మనల్ని మనం, ఇదేంటి ఎంత భక్తి చేస్తా ఉన్నాను, నా జీవితం ఎట్లా జరుగుతుంది ఏంటి, దేవుడు నా చేయి వదిలిపెట్టేశారు ఏంటి, నేను ఆయన పని మీద ఉన్నాను కదా, ఆయన చూసుకోవాలి కదా అని చింతిస్తా ఉన్నారు. అవిశ్వాసం, చింత, భయం. ఇదే కింద రాయబడుతున్న మాట 9 వచ్చిన, లోకమందున్న మీ సహోదరులు యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవారు ఎరిగి శ్రమలలో కుంగిపోవటం, విశ్వాసమందు స్థిరులై వాని ఎదిరించండి. చింతించొద్దు, భయపడొద్దు, కుంగుబాటొద్దు. ఏ పరిస్థితుల్లోనైనా స్తుతే మన పెదాల మీద ఉండాలి, స్తుతే మన పెదాల మీద ఉండాలి. ప్రభు దీన్ని మీరు అనుమతించినందుకు మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాము అన్నవారిగా మనం ఉండాలి తప్ప, అక్కడ ప్రశ్నించేవారుగా కొన్నిసార్లు దేవుడితో పోరాటం చేస్తూ ఉంటారు, మౌన పోరాటం చేస్తూ ఉంటారు, ప్రార్థన చేయడం మానేస్తారు, ఆరాధించడం మానేస్తారు, పాటలు పాడడం మానేస్తారు. మోగబోత తగ్గుతూ ఎందుకు మోగిపోయింది? చింత, భయం, శ్రమ, అపవాదికి చోటిస్తాం. మీ విరోధి అయిన అపవాది వాడు ప్రవేశిస్తాడు. జాగ్రత్త, చింత వద్దు, జాగ్రత్త, భయం వద్దు, జాగ్రత్త, అవిశ్వాసం వద్దు అని వాక్యం మనం హెచ్చరిస్తా ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం నుంచి మనం చదివితే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం నుంచి మనం చదివితే మనం చూడగలుగుతున్న మాటలు 6:25. కాబట్టి అందువల్ల నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో, ఏమి తాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి, నేను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణం, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా అని మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు ఆయన ఆయన చూసుకుంటాడు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి, 2:33 ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మీద వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. రేపటిని గూర్చి చింతింపుకుడి, రేపటి దినం దాని సంగతులు గూర్చి చింతించును. రేపటి కొరకు ఈ రోజు ప్లాన్ చేయడం, రేపటి కొరకు ఈ రోజు బాధపడడం కుంగుబాటు. ప్రభుని స్తుతించే వారిగా మనం ఉండాలి, ప్రభుని స్తుతించే వారిగా మనం ఉండాలి. ఫిలిప్పీ రాసిన పత్రిక 4:6-7 చదివితే, ఫిలిప్పీకి రాసిన పత్రిక 4:6-7 చదివితే, దేనిని గురించి చింతపడకూడదు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాల దేవునికి తెలియజేయండి. థ్యాంక్స్ ఇన్ ఎవ్రీథింగ్ ఆల్ ద టైమ్. 7 అప్పుడు సమస్త జ్ఞానమునికి మించిన దేవుని సమాధానం, దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. ఆ సోదరులో నుంచి ఇట్టే బయటకు వస్తాం. చింతిస్తూ కూర్చొని, ప్రశ్నిస్తూ కూర్చొని, ఆలోచిస్తూ కూర్చుంటే వాడు బలంగా దాడి చేస్తాడు, అపవాదికి చోటు ఇయ్యొద్దు. కాబట్టి ఏ మేలు కొరకు ప్రభు దీన్ని అనుమతించాడో అని మనం ఆ మేలును బట్టి స్తుతించే వారిగా ఉండాలి. కాబట్టి అపవాదికి చోటు ఇవ్వకూడదు అన్న మాట దగ్గర మనం చూడగలుగుతున్న మాటలో వెలుగులో నడవడానికి ఇష్టపడాలి, నీతిగా జీవించడానికి ఇష్టపడాలి, దేవునికి అన్ని విషయాల్లో పూర్తిగా లోబడడానికి ఇష్టపడాలి, దేవుడికి నచ్చని ఏ పాపాన్ని మనలో ఉంచుకోవడానికి వీల్లేదు, విడిచిపెట్టాలి. ఇతరులతో కోపం పాపానికి వీల్లేదు, విడిచిపెట్టాలి. ఏ రహస్య పాపం మనలో ఉండడానికి వీల్లేదు, విడిచిపెట్టాలి. అపవాదికి చోటు ఇవ్వద్దు, దేవుడికి లోబడాలి, సంపూర్ణ విధేయత చూపించాలి. కాబట్టి జయ జీవితానికి మన పోరాటం మనుషుల ముందు కాదు, మనుషుల ముందు తలెత్తుకునేది కాదు, మనుషుల ముందు కుంగిపోయేది కాదు. దేవుడితో నా బంధం ఎట్లా ఉంది? ఆయన వెలుగై ఉన్నాడు, నేను వెలుగు సంబంధిగా ఉండాలి, నేను తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు అంటే వెలుగై ఉన్న ప్రభువుని ధరించుకోవాలి. నాలో చీకటి ఎంత మాత్రం ఉండకూడదు, చీకటి ఛాయలకి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకూడదని మనం పరీక్ష చేసుకుని ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడ బ్యాక్ డోర్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడ చాతాను ప్రవేశించడానికి ఛాన్సెస్ ఉన్నాయో, వీక్ గా ఉన్నాము ఆ ఏరియాల విషయంలో ప్రభు సహాయాన్ని కోరితే తప్పకుండా ప్రభు మన బలపరుస్తాయి. అటు కృపా ప్రభు మనందరికి అనుగ్రహించిన గాక. ఆమేన్.